హరే కృష్ణ. సో నిన్న మనం వివరణలోకి వెళ్ళినప్పుడు అసలు కర్మ సన్యాసం అంటే తెలుసుకున్నాం. కర్మ సన్యాసం అంటే అసలు మన విద్యుత్ ధర్మాలనే వదిలేసేయడం, అంటే మనం చేయవలసిన కర్మలు అసలు వదిలేయడం. సన్యాసం అంటే ఒక విధంగా చెప్పండి, త్యజించడం. కానీ యాక్చువల్గా మనం కర్మ సన్యాసం ఎప్పుడు చేయకూడదు. కాబట్టి కర్మ ఫలాలు కాబట్టి సన్యాసం చేయొచ్చు. కర్మ ఫలాలని మనం తెలియచ్చు, కానీ కర్మను ఎప్పుడు కూడా మనం సన్యాసం చేయకూడదు, అంటే వదిలేయకూడదు. ఒకవేళ వదిలేయాల్సి వస్తే ఎప్పుడు మనం వదిలేయవచ్చు అంటే, మన హృదయం శుద్ధి అయిన తర్వాత, మనకు కావాలంటే తర్వాత మన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించకపోయినా మనకు వచ్చిన నష్టమేం లేదు. కానీ ఇక్కడ అర్జునుడు తన హృదయంలో శుద్ధి అవ్వక ముందరే ఆయన తన విద్యుత్ ధర్మమైనటువంటి యుద్ధం, రాజుగా తన యుద్ధం చేయాల్సి అది త్యజించేసి ముందుగానే ఆయన జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోవాలనుకుంటాడు, లేదా ధ్యానంతో పైకి వెళ్ళాలనుకుంటున్నాడు. ఎందుకంటే తనకు తాను అనుకుంటున్నాడు, నాకు ఇక్కడ ఎటువంటి ఆసక్తులు లేవు, నాకు ఎటువంటి కోరికలు లేవు, కాబట్టి నాకు పూర్తి అర్హత ఉంది, కాబట్టి యుద్ధాన్ని నేను తప్పించుకోవచ్చు. అది నా సొంత వల్ల నేను చంపాల్సిన అవసరం నాకు అవసరం లేదు ఇప్పుడు, ఎందుకంటే నేను ఆల్రెడీ వైరాగ్యంతో ఉంది. కానీ కృష్ణుడు గుర్తించాడు ఇంకా అతనిలో ఆసక్తులు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, కాబట్టి అతను ఇక కర్మయోగంలోనే ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కర్మలు ఎప్పుడు దొరుకుతాయంటే, ఎప్పుడైతే మళ్ళీ మనం భక్తియుత సేవలో కావచ్చు, లేదా నిష్కామ కర్మ సేవ ద్వారా మనం మన కర్మలు తొలగించుకోవచ్చే కానీ ధ్యానంలో కర్మలు తొలగించుకోలేము. మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట, ధ్యానం చేయడం వల్ల కర్మలు తొలగించుకోలేము, లేదా ధ్యానం చేయడం వల్ల మన కర్మ వాసనను మనం తొలగించుకోలేము. కానీ వాసనను తొలగించుకున్న తర్వాత, హృదయం శుద్ధి అయిన తర్వాత అప్పుడు మనం కావాలంటే ధ్యానంలోకి వెళ్ళచ్చు. కాబట్టి ఎక్కడ పొరపాటున అర్జునుడు త్వరగా అపరిపక్వతతో ఆయన ఎప్పుడు ఎందుకు తన విద్యుత్ ధర్మాన్ని వదిలేశాడేమో, హృదయం శుద్ధి కాకముందరే, తన హృదయాన్ని శుద్ధి కాకముందే తాను ఇది వదిలేశాడేమో. వదిలేయడం వల్ల తను ఒకవేళ రేపు ధ్యానంలో కూర్చున్నా కూడా తను దీర్ఘకాలికంగా తన మైండ్ను ఫోకస్ చేయలేడు. కాబట్టి ఖచ్చితంగా జ్ఞానయోగంలో కానీ అష్టాంగ యోగంలో పోవాలంటే నిష్కామ కర్మయోగంతో హృదయాన్ని శుద్ధి జరగాలి. సో మనకి అదే భక్తి యోగానికి కావాల్సిన వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళు భక్తి యోగంలోకి వెళ్ళిపోవచ్చు వాళ్ళు, ఎందుకంటే భక్తి యోగంలో అంతర్భాగంగా నిష్కామ కర్మయోగం ఉంది. ఎందుకంటే తన కోసం కాకుండా భగవంతుని తృప్తి కోసం, భగవంతుడి యొక్క ఇష్టం కోసం ఆయన చేస్తాడు కాబట్టి అది ఒక నిష్కామ కర్మయోగమే అని. కాబట్టి ఇక్కడ భగవంతుని కోసం చేస్తున్నాం కాబట్టి అది భక్తి యోగం అంతర్గతంగా మన హృదయాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది నిష్కామ. కాబట్టి మనం కాబట్టి నిష్కామ కర్మయోగం చేసిన తర్వాత మనం భక్తి యోగంలోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా భక్తి యోగానికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే భక్తి యోగంలో నిష్కామ కర్మయోగం దాగి ఉంది, అంతర్భాగంగా ఉన్నాము. ఇంకా చెప్పాలంటే భక్తి యోగంలో ఎంత భయంకరమైన వాళ్ళైనా సరే, ఎంత పాపాల్లో కూరుకున్నా సరే, వాళ్ళ వాసన ఎంత బలంగా ఉన్నా సరే, తను భక్తి యోగంలో ముందుకెళ్తూ ఉండొచ్చు. ఒకవేళ పొరపాట్లు జరిగి, ఒకవేళ అతను ఇబ్బందులు పడి, ఒకవేళ కొన్ని కొన్ని పరిస్థితులు బట్టి తను ఒకవేళ అతను పతనమైనా కూడా భగవంతుడు భరోసా ఇస్తున్నాడు అన్నమాట, ఏం పర్వాలేదు నేనున్నాను, త్వరగా అతను మళ్ళీ తన ధర్మాత్ముడు అయి మళ్ళీ తిరిగి యథార్థ తన భక్తి యొక్క స్థితిలో తన కొనసాగలుగుతాడని చెప్పేసి భగవంతుడే 9వ అధ్యాయం 31వ శ్లోకంలో చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైతే భక్తి యోగంలో వాళ్ళు మంచి సాధన చేసుకుంటూ 16 మార్లు 4 నియమాలు పాటిస్తూ సేవ చేస్తూ ఉన్నా కూడా ఒక్కోసారి వాళ్ళు గత వాసనల వల్ల, గత అలవాట్ల వల్ల ఒకవేళ వాళ్ళు తప్పిదాలు చేసినప్పటికీ కూడా వాళ్ళ ప్రార్థన కానీ, నేను పాపకార్యాల నుంచి దూరం అవ్వడానికి ఎంతో కష్టపడుతున్నాను, అవి నియంత్రించుకోవడానికి నేను ఎంతో కష్టపడుతున్నాను, కానీ అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి, కానీ నీ పట్ల ఆకర్షణ మాత్రం ఎప్పటికీ తగ్గరాదు నాయన అని ప్రార్థన చేసుకోవడం వల్ల అలాగే ఒకవేళ నేను చేసిన పాపాలు నేను నరకానికి పోవాల్సి వచ్చినా కూడా నేను నిన్ను పూజించే అవకాశం మాత్రం నాకు ఎప్పుడూ ఉండాలి స్వామి అని మనం కోరుకోవడం వల్ల భగవంతుడు త్వరగా మన ఆ వాసన నుంచి ఆ చెడు అలవాటు నుంచి మనం త్వరగా మనకి బయటపడేస్తాం అన్నమాట. మళ్ళీ మనం త్వరగా మళ్ళీ మనం భక్తిలో మనం కొనసాగించవచ్చు. కాబట్టి మనం క్లియర్గా మనం భక్తి యోగంలో ఒకవేళ పొరపాటు జరిగినా సరే మనం ఎక్కువ బాధపడకుండా వెంటనే మనం భగవంతుడికి ప్రార్థించడం వల్ల త్వరగా మనం ఆ పతన స్థితిలో నుంచి మళ్ళీ మనం ఉన్నత స్థాయికి మళ్ళీ మనం చేరుకోవచ్చు అన్నమాట. కాబట్టి భగవంతుడు ఎంతో దయతో మనకి ఆ వర్ణాశ్రమ ధర్మాన్ని ఇచ్చాడు అన్నమాట. అంటే మన విద్యు ధర్మాలు ఎలా నిర్వర్తించాలి, బ్రాహ్మణులు ఏం చేయాలి, క్షత్రియులు ఏం చేయాలి, వైశ్యులు ఏం చేయాలి, శూద్రులు ఏం చేయాలి అని భగవంతుడు విధి విధానాలు ఇచ్చారన్నమాట. బ్రాహ్మణులు ఏం చేయాలి, ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళ యొక్క స్వభావానికి వాళ్ళ వాసన అనుసారైన వాళ్ళ వాసనలు బట్టి వాళ్ళ ఆసక్తులను బట్టి వాళ్ళ స్వభావాలను బట్టి భగవంతుడు ఇలాంటి స్వభావమైన వాళ్ళు ఇలాంటి వృత్తుల్లో ఉంటే మంచిది కాబట్టి వాళ్ళ పనులు చేసుకుంటూనే వాళ్ళు క్రమక్రమంగా వాళ్ళు వాళ్ళ హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ వాళ్ళు క్రమంగా వాళ్ళు ఉన్నత స్థాయికి వెదకొచ్చు అన్న భావంలోనే భగవంతుడు అలాంటి ఒక వ్యవస్థను ఇచ్చాడనమాట వర్ణాశ్రమ ధర్మము. సో వర్ణాశ్రమ ధర్మము అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాసం నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రమాలు. అయితే అవన్నీ ఎందుకు ఇచ్చాడు అంటే మనకు తెలియదు ఏ పని చేయాలా, నాకు ఈ స్వభావం ఉంది, నా ఏ పనికి ఏ ఎలాంటి కార్యాలకి నా స్వభావం పనికి వస్తుందని మనకు తెలియదు, మన కన్ఫ్యూజ్ అయిపోతుంది. అప్పుడు మన స్వభావాన్ని బట్టి మనం కార్యాలు ఇచ్చుకోకుండా ఎవరికో ఆకర్షితులయ్యి వేటికో ఏదో పనులకు ఆకర్షితులయ్యి మనం ఏదేదో మనం చేయడం వల్ల మన వాస్తవానికి మనం ఇంకా ఎక్కువ గందరగోళంలో పడతాం అన్నమాట. ఉదాహరణకి ఈరోజు మనం గమనిస్తున్నాం ఎవరం కూడా ఇవాళ ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళ వాసన అనుసారైన వాళ్ళు ఆ వృత్తులు చేయట్లేదు. వాళ్ళు పలానా వ్యాపారంలో డబ్బులు ఎక్కువ వస్తాయనో లేదా పలానా ఉద్యోగం చేసినట్టు నాకు పేరు ఎక్కువ వస్తుందనో ఆ అటువంటి భావనలతో వాళ్ళు ఈ ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నారే కానీ ఎవరు కూడా వాళ్ళ స్వవాసన అనుసారైన లేదా వాళ్ళ స్వభావాన్ని తగినట్టుగా వాళ్ళు ఎవరు పనులు చేయట్లేదు. కాబట్టి ఈరోజు ఒత్తిడి ఎక్కువైంది అనమాట. కాబట్టి వాళ్ళు ఒక్కోసారి అసలు నేను ఏం చేస్తాను, నేను ఏం చదివాను, నేను ఏం చేస్తున్నాను, నేను ఎందుకు చేస్తున్నాను ఒక్కోసారి అలాంటి కన్ఫ్యూజన్లో కూడా ఫ్రస్ట్రేషన్లో కూడా చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ స్వభావానికి వాళ్ళకి ఎలాంటి వృత్తులు ఎంచుకోవాలో వాళ్ళకి గైడ్ చేసే వాళ్ళు లేరు. అసలు మానవ జీవితం యొక్క ఉద్దేశం ఇది మనం భగవంతుని చేరుకోవడానికి అని చెప్పడానికి కూడా ఎవరు గజనట్లు లేరు. కాబట్టి ఇవాళ ఉన్న సమాజంలో ఎవరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తే ఎవరు ఎక్కువ ఉన్నత స్థానాల్లోకి వెళ్తే మంచి మంచి పోస్టులు పెరగ వాళ్ళకి గౌరవిస్తుంది కాబట్టి ఇవాళ పరిస్థితుల్లో వాళ్ళ స్వభావాలు అందరూ పక్కన పెట్టేసి అందరూ ఆ సమాజానికి తగినట్టుగా వాళ్ళు వాళ్ళ వృత్తులు ఎంచుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరు ప్రశాంతంగా లేరు, ఎవరు ఆనందంగా లేరు. డబ్బులు సంపాదించినా వాళ్ళకి సరైనటువంటి వాళ్ళ స్థానానికి వెళ్ళినా కూడా మంచి పొజిషన్ తీసుకున్నా కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నా కూడా ఎవరు ఆనందంగా లేరు. ఎందుకంటే వాళ్ళ స్వభావానికి తగినట్టుగా వాళ్ళు వృత్తుల్ని చేయట్లేదు. అందుకనే భగవంతుడు ఎక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతామో, ఎక్కడ మనం ఏ వృత్తి అంటే వృత్తి తీసుకొని మనం ఎక్కడ ఎక్కడ ఇంకా ఎక్కువ బాధపడతాం, ఇబ్బంది పడతామని భగవంతుడు మనకి వర్ణాశ్రమ ధర్మం అనేటువంటి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశాడు అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలా, మనకు ఆల్రెడీ ఆసక్తులు ఉన్నాయి, మన స్వభావం ఉంది, ఆ స్వభావానికి వర్ణాశ్రమ ధర్మం అనేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే క్రమక్రమంగా మన పాత వాసనలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే మన నీచ స్థితికి తీసుకొచ్చేటువంటి కొన్ని కొన్ని అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కడగబడి పడతాయి, అవన్నీ శుద్ధమైపోయి హృదయ శుద్ధి అయిపోయి క్రమంగా మోక్ష వైపు మన ఆలోచన పరిగిస్తే తర్వాత ఇప్పటి వరకు మన ఆలోచనలన్నీ కూడా భౌతికంగా ఎట్లా నిలదొక్కోవాలా, భౌతికంగా ఎట్లా మనం అనుభవించాలా అని ఇలాంటి ఆలోచనల నుంచి ఎప్పుడైతే హృదయ శుద్ధి అవుతా ఉంటుందో సో మోక్షం వైపు అంటే అప్పుడు ఆలోచన మొదలవుతాయి అన్నమాట. అసలు నేను ఎవరిని, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, దేనికోసం నేను జీవించాలి, నా గమ్యం ఏంటి అని తర్వాత వరకు ఆలోచన ఇప్పుడు ఆలోచన రావు. ఎందుకంటే ఆసక్తులన్నీ కూడా భౌతిక ప్రపంచంలో ఉన్నాయి అన్నమాట. అందుకని నేను మనం ఉదాహరణ కూడా చెప్పుకున్నాం మనం మన అందరూ జీవుడు అన్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళు కామం అనేటువంటి ఆ ప్రవృత్తి ఉంటుంది. అయితే మనుషుల్లో ఉంటుంది, జంతువుల్లో ఉంటాయి, పురుగుల్లో ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి, పక్షుల్లో ఉంటాయి, అన్నిట్లో ఈ ప్రవృత్తి ఉంటుంది. కానీ మనుషులను వచ్చి మనుషులు అని వచ్చిన తర్వాత మనుషులు ఇష్టం వచ్చినట్టుగా ఆ కామ ప్రవృత్తిలో నిమగ్నం కాకూడదు. కాబట్టి ఆ కామ ప్రవృత్తిని ఒక ఉన్నత ఆశయానికి ఉపయోగించాలి. అప్పుడే అందుకే ఇది పెళ్లి అనే ఒక వ్యవస్థ తీసుకోవాలి. అందుకనే దాని వివాహ యజ్ఞం అన్నాం. వివాహ యజ్ఞంలో ఆ కామ ప్రవృత్తి ఏదైతే జంతువుల స్థాయిలో పోనీకుండా అది భగవంతుడికి దగ్గరయ్యేదానికి ఉపయోగిస్తామన్నమాట ఆ కామ ప్రవృత్తిని. అందుకనే ఈ వర్ణాశ్రమ ధర్మంలో ఇవన్నీ కూడా సంస్కారాలు ఇవ్వబడతాయి అన్నమాట. సో మనకి కామ ప్రవృత్తి ఉంది, దాన్ని సరైన పద్ధతిలో సరైనటువంటి విధి విధానాల్లో మనం చేస్తే ఏ విధంగా మనం కూడా ఉన్నత స్థాయికి మనం ఎదుగుతాం అన్నమాట. రేపు నెక్స్ట్ రాబోయే తరం కూడా వాళ్ళ ఆలోచన కూడా ఉన్నతంగా ఉంటుంది అన్నమాట. ఇది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థలో వాళ్ళు మనం ఉండి కానీ మన స్వభావం బట్టిగా మనం పనులు చేసుకోగలిగితే మన హృదయం శుద్ధి అయ్యి ముక్తికి దారి తీస్తుంది. కాబట్టి స్వవాసన అనుసారైన మేము ఎత్తుకున్నామంటే ఇప్పుడు రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి వర్ణాశ్రమ ధర్మం ఒకటి ఉంది, ఇంకోటి ప్యూర్ డివోషనల్ సర్వీస్ అంటే శుద్ధ భక్తియుత సేవ. ఉదాహరణకి వర్ణాశ్రమ ధర్మంలో ఉన్న వాళ్ళు, వర్ణాశ్రమ ధర్మంలో ఉన్న వాళ్ళు వాళ్ళ స్వభావం వాళ్ళు కూడా స్వవాస అనుసారైన వాళ్ళు ఏం చేయాలి, బ్రాహ్మణులు అయితే బ్రాహ్మణులు బాగుండాలి, క్షత్రియ స్వభావం అంటే క్షత్రియులకు సంబంధించిన ధర్మాలు చేయాలి, అలాగే వైశ్యులు శూద్రులు అదే బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాస ఎవరు తగినట్టుగా వాళ్ళకి కావాల్సిన విధి విధానాలు ఉన్నాయి అక్కడ. వాళ్ళ స్వభావం తగినట్టుగా వాళ్ళు వృత్తులను ఎంచుకుంటూ ఆ వృత్తులను కూడా ఒక క్రమబద్ధీకరణలో వాళ్ళు వాళ్ళ హృదయాన్ని శుద్ధి చేసుకోవచ్చు. అయితే ఇవాళ మనం అందరం ఉన్నాము, మనందరికి మనకు తెలుసా మనం ఏ వర్ణ చెందిన వాళ్ళమని, మనం ఏ ఆశ్రమంలో ఉన్నామని. కానీ వాస్తవానికి ఇప్పుడు కానీ మనం చూసుకునే కలియుగంలో మనం యాక్చువల్ చెప్పాలంటే ఏ వర్ణానికి చెందలేదు, అలాగే మనం ఏ ఆశ్రమంలో లేము. ఎందుకంటే వర్ణము ఆశ్రమం ఈ రెండు కూడా కృష్ణుడు సెంటర్ గా ఆయన్ని సంతృప్తిపరిచే విధంగా వర్ణాలు ఆశ్రమాలు పనిచేయాలి. కానీ కలియుగం ఇప్పుడు వచ్చేసరికి మాత్రం ఇక్కడ చూస్తే మనం ఎవరూ చెప్పలేము మనలో ఖచ్చితంగా బ్రాహ్మణ భావాలు స్వభావం ఉందని, క్షత్రియ స్వభావం ఉందని, వైశ్య స్వభావం ఉందని, శూద్ర స్వభావం ఉందని మనం ఖచ్చితంగా చెప్పలేము అనుమతి వాళ్ళు. ఎందుకంటే అంతా కూడా గందరగోళం అయిపోయింది. ఇంకా బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాసి అసలు ఈ అయితే అసలు ఎగిరిపోయిన టోటల్ అది ఏ మాత్రం ఏ కోసం పాటించట్లేదు. మరి మనకు అసలు మన ఏ స్వభావం అని తెలియనప్పుడు, మనం ఏ ఆశ్రమం అని తెలియనప్పుడు అప్పుడు మనం ఎలాంటి పనులు ఎంచుకోవాలి, లేదా ఎలాంటి వృత్తులు మనం ఎంచుకోగలిగితే మనం శాస్త్రానుసారంగా వాటిని చేసుకుంటూ మన హృదయం శుద్ధి చేసుకుంటాం. వాస్తవం చెప్పాలంటే ఇవాళ వర్ణాశ్రమ ధర్మం ప్రకారం నడుచుకోవాల్సి వస్తే కనుక ఇవాళ మన స్వభావం తెలియదు, మనం ఏం చేయాలో తెలియదు, మన దిశ ఎక్కడి నుంచి మనం తీసుకోవాలో కూడా మనకు తెలియదు. కాబట్టి ప్రభుపాద వారు కావచ్చు, ఆచార్యులు కావచ్చు, మనకి ఇంకొక ఆప్షన్ ఓపెన్ చేశారు అనుకోండి. దీనేమో మన వర్ణాశ్రమంలో ఫిట్గా కాబట్టి మనం ఈరోజు శుద్ధ భక్తి యొక్క సేవలో నిమగ్నం కావడానికి ఒక అవకాశం మనకు వచ్చింది. ఇది ఎట్లా అంటే శుద్ధ భక్తి యొక్క సేవలు అంటే ప్యూర్ డివోషనల్ సర్వీస్ లో మనకి ప్యూర్ డివోషనల్ సర్వీస్ కి మనకి ఏ వర్ణమా ఏ ఆశ్రమా అనే అవసరం లేదు. భక్తిలో ఎదగడానికి భక్తిలో మనం కాలు పెట్టడానికి ఏ అర్హత మనకు అవసరం లేదు. మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు నాలో బ్రాహ్మణ స్వభావం ఉంది, నా వైశ్య స్వభావం ఉంది, లేదా నాలో నేను ఒక బ్రహ్మచారిని గృహస్థుని అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భక్తిలో ఎవరైనా అర్హులేదు అంటారు. ఈవెన్ శూద్రుల కంటే కింద యావనలు మ్లేచ్చలు ఇంకా చెప్పాలంటే అవి ఇంకా శూద్రుల కంటే ఇంకా భయంకరమైనటువంటి చైతన్యాన్ని పూర్తిగా నాశనమైన వాళ్ళు అనమాట. ఒక విధంగా అది రాక్షస పుట్టుక. బట్ అలాంటి వాళ్ళు కూడా శుద్ధ భక్తిలో లేదా భక్తిత సేవలో వాళ్ళు ముందుకెళ్ళచ్చు అన్నమాట. అయితే ఆ శుద్ధ భక్తిలో యుగంలో అప్పుడు సరే ఇక్కడైతే వర్ణాలను బట్టి ఆశ్రమాన్ని బట్టి మనకు వృత్తులు ఉన్నాయి, దాన్ని బట్టి వాళ్ళు చేసుకెళ్తారు. మరి మనలాంటి వాళ్ళు శుద్ధ భక్తి భక్తి యోగంలో మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే మనకి మన దేని అనుసారంగా మనం మనం ఎదగాలి, మనం దేని అనుసారంగా మనలో హృదయం మన హృదయంలో శుద్ధి అవుతుంది అని చూసుకుంటే కనుక ఎస్ శుద్ధ భక్తి యోగంలో 64 భక్తి అంగాలు ఉన్నాయి. అరే 64 రకాలుగా మనం భగవంతుడికి దగ్గర అవ్వచ్చు. మన హృదయం శుద్ధి చేసుకోబడి ఒకవైపు శుద్ధి అవుతూనే మనం భగవంతుడికి దగ్గర అవుతా ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఇవాళ మనము వర్ణాశ్రమ ధర్మాన్ని మనం పాటించలేము, ఎందుకంటే మనకి ఏ వర్ణం మన ఏ వర్ణంలో మనకే తెలియదు ఏ ఆశ్రమం. అయినా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం భక్తి యోగంలో అంగాలు తీసుకున్నాం, భక్తి యోగంలో అంగాలు కానీ మనం కానీ పాటించినట్లయితే సో వర్ణాశ్రమ ధర్మంలో ఏ విధంగా వాళ్ళు ఒక స్టెప్ ఎక్కి ఎక్కి ఏ విధంగా వాళ్ళు కృష్ణుని చేరుకుంటున్నారో భక్తి యోగంలో డైరెక్ట్ గా కృష్ణుని చేరుకోవచ్చు అనమాట. ఈ 64 భక్తి అంగముల్లో అతి ముఖ్యమైనటువంటి 5 అంగాలు ఉన్నాయి, అతి ముఖ్యమైనటువంటి 5 అంగాలు. 64 మన జీవితం మొత్తం పెట్టాం కూడా 64 మనం పాటించలేము. ఇలాంటి ఆ పరిస్థితులు కూడా ఇవాళ లేవు మనం. అయితే అతి ముఖ్యమైన 5 అంగాలు ఇవ్వబడ్డాయి అనమాట. ముఖ్యంగా చిత్తం చేరితామృతంలో ఈ 5 అంగాలు ఇచ్చి ఉన్నాం. ఒకటి మనం భక్తుల సాంగత్యంలో భక్తుల సేవ చేసుకోవడం, గురువు సేవ చేసుకోవడం, ఇది ఫస్ట్ అంగం. 2 నామ సంకీర్తనం, రోజు హరినామ జపం చేసుకుంటూ ఉంటాం లేదా సంకీర్తనలో మనం పాల్గొంటూ ఉంటాం పండగలప్పుడు లేకపోతే నగర సంకీర్తనలు వీటిలో పాల్గొంటూ ఉంటాం. 3 భాగవత శ్రవణం రోజు చేస్తున్నట్లయితే లేదా భాగవత పఠనం లేదా భగవద్గీత అంటే దేవాదిదేవుడి యొక్క సంబంధించినటువంటి శాస్త్రాలు భక్తి శాస్త్రాలు మనం చదవడం కానీ వినడం కానీ చేసినట్లే. అలాగే మధురావాసం అంటే గుడిలో ఉండడానికి ప్రయత్నించడం, అంటే యాక్చువల్గా మనం మధురలో కానీ బృందావనలో కానీ ధామంలో నివసించాలనుకుంటాం. కానీ ఇవాళ పరిస్థితుల్లో మన కుటుంబాలు బాధ్యతలన్నీ ఇవాళ మనం నివర్తించాలి కాబట్టి మనం పోయి దాటిపోయి మధురంలో కానీ బృందంలో ఉండలేము. కాబట్టి ఒక ఇస్కాన్ మందిరం కావచ్చు లేకపోతే ఈ చక్కగా ఏ మందిరంలో అయితే ఒక ఆచార్యుడు చెప్పినట్టుగా మందిరాలు నడుస్తున్నాయో ఆ మందిరాల్లో మనం నివసించడం లేదా ఆ మందిరాలకి మనం బాధ్యతగా ఒక సేవలో మనం ఒప్పుకోవడం ఆ సేవకు మనం బద్దులై ఉండడం అనమాట. దీన్ని మధురావాసం అంటారు. అది ఒక అంగం. తర్వాత శ్రీమూర్తి సేవ అంటే విగ్రహారాధన. ఈ 5 కానీ మనం చేసినట్లయితే లేదా ఈ 5లో ఏ ఒక్కటి బలంగా చేసుకోండి మిగిలినవన్నీ కూడా మన సమయానుసారంగా మనం కానీ మిగతా 4 కూడా చేసినట్లయితే మనకి ఈ అష్టాంగ యోగమా జ్ఞాన యోగమా ఇది కర్మయోగమా ఇవన్నీ అసలు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి డైరెక్ట్గా భక్తి యోగం కొనసాగుతూ మనం కృష్ణుడు పాదాలకి అతి త్వరగా అతి సులభంగా చేరుకునేస్తాం. అతి సులభంగా. సో వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా మనం పాటించాల్సి వస్తే అప్పుడు వర్ణాలను బట్టి ఆశ్రమాలను బట్టి మన సాధన మార్గం మారిపోతుంది. బ్రాహ్మణులు ఒక సాధన చేయాలి, క్షత్రియులు ఒక సాధన చేయాలి, వైశ్యులు. అదే మనం భక్తియుక్త సేవలోకి వచ్చామనుకోండి ఇక్కడ పూర్తిగా సాధన మార్గాలు మారిపోయినాయి. ఇక్కడ సాధన మార్గాలు ఏంటి? నామ సంకీర్తన, సాధు సేవ, భగవత్ శ్రవణం, మధురావాసం, శ్రీమూర్తి సేవ. పైగా అక్కడ మన బ్రాహ్మణులమా క్షత్రియులమా వైశ్యమా ఇవాళ మనం అది తీసుకొని అది చూసుకొని దాని తగినట్టుగా మనం నడుచుకునే పరిస్థితి అసలు లేనే లేవు. కాబట్టి భక్తియుత సేవలో నేను బ్రాహ్మణ్నే నేను క్షత్రియుడినే అనేసి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. భక్తి సేవలో నేను కృష్ణుడి సేవకుని, నేను ఏ ఆశ్రమం అవ్వచ్చు, నేను అయితే నేను ఏ వర్ణమైనా ఉండొచ్చు, వర్ణాలు ఆశ్రమం అనేది కేవలం భౌతికంగా మనకు వచ్చే స్వభావాన్ని బట్టి మనం ఎంచుకునేది, స్వభావాన్ని బట్టి మనం చెప్పేది. కానీ మనం భక్తిత్వ సేవ నిమగ్నం అవుతున్నప్పుడు మనం డైరెక్ట్ గా ఆత్మ యొక్క సహజ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఆత్మ యొక్క సహజ స్థితి ఏంటి? కృష్ణుడి సేవ. సో సహజ స్థితిలోకి మనం వెళుతూ పై వాసనలన్నీ కడుక్కుంటూ వెళ్తున్నాం అన్నమాట. వాసనలన్నీ సహజ స్థితిలో మనం నిమగ్నం అవుతూ క్రమంగా మనలో ఉండేటువంటి అనేక పాత అలవాట్లు కావచ్చు, వాసనలు కావచ్చు, అనే అన్ని కూడా ఈ కామక్రోధ మదమాస అన్ని కూడా క్రమంగా కడగవేయబడతాయి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు స్వవాసన అనుసారేణ అని వచ్చింది అనుకోండి, వర్ణాశ్రమ ధర్మంలో ఖచ్చితంగా వాళ్ళకు కొంతమంది బ్రాహ్మణ స్వభావం ఉంది, కొంతమందికి క్షత్రియుల్లో సంబంధించినటువంటి కార్యాలు ఇష్టం కొంతమందికి. కానీ భక్తిలో కూడా మన స్వవాసన అనుసారేణ మనం భగవాను సేవలో ఉండొచ్చు. మన స్వభావం తగినట్టుగా మనం భక్తి సేవలు, ఉదాహరణకి కొంతమందికి కుకింగ్ చేయడం ఇష్టం అనమాట, వంట చేయడం ఇష్టం. ఎస్, ఆ ఇష్టమైనటువంటి ఆ కార్యాన్ని భగవంతు సేవలో పెట్టడం అది కూడా స్వవాసన అనుసారమే. కొంతమందికి కీర్తన పాడడం ఇష్టం, ఆ కీర్తనలో భగవంతుడి సేవలో పెట్టడం. కొంతమందికి భగవద్గీత బాగా చదవడం ఇష్టం, అది భగవంతుడి సేవలో పెట్టడం. సో అక్కడ కూడా మన స్వవాసన అనుసారేణ మనం మన స్వభావం తగినట్టుగా మనకి ఎలాంటి పనులంటే ఇష్టము, ఎలాంటి కార్యాలంటే మనకి ఇష్టము, ఆ కార్యాలనే తీసుకొని భగవంతుడి సేవలో మనం పెట్టి మనం అక్కడ కూడా మన హృదయాన్ని శుద్ధి చేసుకోవచ్చు. కాబట్టి గురించి చెప్పండి, భగవద్గీతలో కృష్ణుడు మనకి రెండు మార్గాలు ఇచ్చాడు అనమాట. ఒక మార్గం ఏమో ఈ విధంగానే క్రమంగా కర్మయోగము, జ్ఞానయోగము, అష్టయోగము, భక్తి యోగము, ఇది సాంప్రదాయ పరంగా వచ్చే అనేక శాస్త్రాల్లో ఉండేటువంటి సాంప్రదాయ పరంగా వచ్చేటువంటి ఒక విధానం అన్నమాట. కృష్ణుడు అర్జునుడికి చెప్పబోయేది ఏంటి అని అంటే, ఇక్కడికి వచ్చేసరికి నువ్వు నిష్కామ కర్మయోగం అయితే నువ్వు ఖచ్చితంగా ఉండాల్సిందే, బట్ నువ్వు తర్వాత నువ్వు జ్ఞానయోగం అని, తర్వాత నువ్వు అష్టాంగ యోగం అని, భక్తి యోగం అని నువ్వు ఈ రూట్లో పోవాల్సిన అవసరం లేదు. ఈ నిష్కామ కర్మయోగం పాటిస్తూనే క్రమంగా నేను చెప్పేది నువ్వు చేస్తా ఉండు, నా కోసం నువ్వు చెయ్యి. నువ్వేమో నువ్వు నీ లాభం నీకేంటి ఇక్కడ లాభం, నీకేం నష్టం, నువ్వు జయం అవుతావా, అది నువ్వు ఓడిపోతావా, నువ్వు గెలుస్తావా, ఇవన్నీ పక్కన పెట్టేసి కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు నడుచుకో, క్రమంగా నీ హృదయం శుద్ధి అయిపోతుంది, క్రమంగా నువ్వు మోక్షానికి అర్హుడైపోతావు. అంటే మనకి డైరెక్ట్ చెప్పంటే నిష్కామ కర్మ యోగంతో డైరెక్ట్ గా భక్తి యోగంలోకి వెళ్ళిపోవచ్చు, లేదా డైరెక్ట్ గా భక్తి యోగంలో ఉన్నా కూడా అది అంతర్గతంగా నిష్కామ కర్మయోగం భక్తి యోగంలో అంతర్గతం. కాబట్టి ఇవాళ మనకి అర్హత వచ్చింది అనమాట. ప్రభుపాద వల్ల మనకి అర్హత ఏమొచ్చింది అంటే, మనం ఇవాళ ఏ వర్ణమో, మన ఏ ఆశ్రమో, అదే మన స్వభావం ఏంటో మనకి ఏమి మనకు తెలియదు అనమాట. కానీ డైరెక్ట్ గా మనం ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి కొన్ని సూచనలతో, ఆచార్యులు గురు పరపతి ఆచార్యులతో మనం డైరెక్ట్ గా ఈరోజు కృష్ణుడికే డైరెక్ట్ గా మనం అర్పించుకుంటున్నాం. అఫ్కోర్స్ లోపల వాసనలు ఉన్నాయి, కానీ మనం ఈ 64 అంగాల్లో, ఈ 5 అంగాల్లో ఏ ఒకటి బలంగా పట్టుకొని మిగిలిన అంగాలు కూడా మనం మన టైంను బట్టి మనం మిగతా అంగాలు కూడా మనం చేయగలిగితే, అతి మిగతా వర్ణాశ్రమ ధర్మంలో మనకి అయ్యేటువంటి శుద్ధి కంటే కూడా, నిష్కామ కర్మయోగంలో అయ్యేటువంటి శుద్ధి కంటే కూడా కృష్ణుడు సేవలో, అది కూడా ఒక ఆచార్యుడి యొక్క లేదా గురువు యొక్క సాంగత్యంలో లేదా ఆయన ఆదేశాలతో మనం కలిగితే, దానికంటే చాలా త్వరగా అతి సులభంగా ఇక్కడ మన హృదయం శుద్ధి అయ్యి మనకి త్వరగా మనం భగవంతుని చేరడానికి చాలా సులభమైన మార్గం అన్నది. కాబట్టి భక్తియుత సేవలో ఉండేటువంటి స్వవాసన అనుసారేణ మనం మనకు తోచిన కొంతమంది ఏది ఏ విధంగా మన కృష్ణుడి సేవలో మనం నిమగ్నం అవ్వగలమో ఆ విధంగా మనం నిమగ్నం అయ్యి త్వరగా మనం మన హృదయాన్ని శుద్ధి చేసుకోవచ్చు. లేదు అనుకుంటే వర్ణాశ్రమ ధర్మం ప్రకారం వెళ్ళాము అనుకోండి, మన ఫస్ట్ మనం కనిపెట్టుకోవాలి. ఫస్ట్ నేను బ్రాహ్మణ్య క్షత్రియుడినా, లేకపోతే వైశ్యుడినా శూద్రుడినా, నేను బ్రహ్మచారిగా ఉన్నానా లేకపోతే గృహస్థుడిగా ఉన్నానా, వానప్రస్థలో ఉన్నానా, సన్యాసంలో ఉన్నానా, దాన్ని బేస్ చేసుకునే మనం మన సాధన మార్గాలు మన కార్యాలు నిర్వర్తించాలి. కానీ భక్తి మార్గంలో మాత్రం స్వవాస అనుసారైనా మనకి ఏ సేవ ఇష్టమైతే ఆ సేవలు మనం నిమగ్నమై క్రమంగా మన కోసం అంటే మన కోరికల కోసం సేవలు కాకుండా కృష్ణుడికి ఇష్టం కాబట్టి కృష్ణుడు తృప్తిపడతాడు కాబట్టి ఆ విధంగా మనం కానీ సేవలు కానీ ఉండగలిగితే ఎలాగైతే వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తే ఎలాగైతే వాళ్ళకు హృదయం శుద్ధి అవుతుందో అంతకంటే త్వరగా భక్తి మార్గంలో మన హృదయం శుద్ధి అవుతుంది. కాబట్టి ఎప్పటి వరకు నేను కర్మల్లో లేదా నా విద్యు ధర్మాన్ని నేను నిర్వర్తించాలి, ఎప్పటి వరకు ఏ స్థాయి వరకు నేను విద్యు ధర్మాన్ని నిర్వర్తించాలి అంటే అనర్థ నివృత్తి అనేటువంటి ఆ స్టేజ్ వచ్చేంత వరకు మనం వర్ణాశ్రమ ధర్మాన్ని మనం పాటించాలి, మన విద్యు ధర్మాన్ని మనం పాటించాలి. ఈవెన్ మన భక్తిలో కూడా అనర్థ నివృత్తి జరిగేంత వరకు మనం మన పాత్రలో మన విద్యు ధర్మాన్ని నిర్వర్తించాలి. ఒకసారి మన అనర్థ నివృత్తి జరిగిన తర్వాత మన పాత్రను మనం పోషించాల్సిన అవసరం రాదు, రాకపోవచ్చు. ఎందుకంటే అప్పటి నుంచి మనం కంప్లీట్ గా మన ఆకర్షణ కృష్ణుడి వైపు వెళ్ళిపోతుంది. అప్పుడు కృష్ణుడికి నచ్చినట్టుగా కృష్ణుడు కోరుకున్నట్టుగా అప్పుడు విద్యు ధర్మాన్ని నిర్వర్తించకపోయినా మనకి పాపం అడ్డుకోదు. కానీ అది జరగకముందు మనం చేయాల్సిన కొన్ని బాధ్యతలు మనం చేయకపోతే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. సమాజం పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు. కాబట్టి అనర్థ నివృత్తి జరిగేంత వరకు ఫస్ట్ శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, నాలుగు అనర్థ నివృత్తి. సో అనర్థ నివృత్తి జరిగేంత వరకు, అనర్థ నివృత్తి అంటే అక్కడ వాసనలన్నీ కడగబడతాయి అన్నమాట. ఇంకా మనలో ఏ గుణ ప్రభావం ఉండదు, అంటే పాత వాసన ఏది కూడా అక్కడ ఉండదు. ఎటువంటి అలవాట్లు, పాత అలవాట్లు ఏది కూడా మనం ఇబ్బంది పెట్టాం అనమాట. కంప్లీట్ గా అన్ని శుద్ధంగా కడగబడతాయి, అనర్థాలు నివృత్తి జరుగుతాయి అక్కడ. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఎప్పుడు కూడా వర్ణాశ్రమ ధర్మములు గొప్పవే లేకపోతే భక్తియుత సేవ గొప్పదా అంటే మనం కొంచెం భక్తియుత సేవ చాలా గొప్పది, చాలా శక్తివంతమైనది. ఎవరైనా సరే నేను అనర్థ నివృత్తి వరకు నేను వర్ణాశ్రమ ధర్మం యొక్క సాధన ఫాలో అవుతాను, బహుడు ప్రేమ పొందడానికి నేను భక్తిని నేను కొనసాగిస్తాను అని ఫస్ట్ ఏమో వర్ణాశ్రమ ధర్మం పాటిస్తాను ఎక్కడి వరకు, అనర్థ నివృత్తి వరకు అని చెప్పి ఆ తర్వాత నేను కృష్ణుడి ప్రేమ పొందడానికి నేను ప్రేమని అంటే భక్తియుత సేవలు నేను నిమగ్నం అవుతాను అని కానీ ఎవరైనా అన్నారంటే అతను పెద్ద అపరాధం చేస్తున్నాడు. అంటే తన ఉద్దేశం ఏంటి, అనర్థ నివృత్తి వరకు నేను వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తాను, ఆ సాధన మార్గాన్ని నేను పాటిస్తాను, కృష్ణుడి ప్రేమ పొందడానికి నేను భక్తియుత సేవలోకి వెళ్తాను ఆ తర్వాత. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, అతని ఉద్దేశం ఏంటంటే అనర్థ నివృత్తి జరగడానికి భక్తి పనికి రాదు అనేటువంటి భావంలో ఉన్నాడు అనమాట. కానీ యాక్చువల్గా చెప్పాలంటే కేవలం భక్తియుత సేవలుగా నిమగ్నం అయ్యనుకోండి, అదే శ్రద్ధ, అదే సాధు సంగతి తీసుకెళ్తుంది, అదే భజనకి తీసుకెళ్తుంది, అదే తర్వాత అనర్థ నివృత్తి చేసేస్తుంది. క్రమంగా మనము నిష్ట, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ, ఒక భక్తియుత సేవ చాలు, మొత్తాన్ని అదే తీసుకుని చివరికి కృష్ణుడి పాదాల దగ్గర చేరుస్తుంది మనం. సో భక్తి మీద మనకు నమ్మకం ఉండాలి, భక్తియుత సేవ మీద నమ్మకం ఉండాలన్నమాట. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే భక్తికి అంత శక్తి లేదేమో, మన అర్థాలను నివృత్తి చేసేంత శక్తి లేదేమో, కాబట్టి ముందు నేను వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు నేను పాటించి నేను అన్నత నివృత్తి దాకా నేను వర్ణాశ్రమ ధర్మాన్ని నేను పాటిస్తాను నివృత్తి అయిన తర్వాత ఇప్పుడు నేను భక్తిత సేవలో కృష్ణుడికి నేను కృష్ణుడు దగ్గర అవుతాను, కృష్ణ ప్రేమ పడి పొందుతాను అని ఎవరైనా అంటే మాత్రం వాళ్ళు 8వ నామ అపరాధం చేస్తాను. 8వ నామ అపరాధం, 8వ నామ అపరాధం ఏంటి? నామాన్ని వేదములలో ఉన్నటువంటి అన్య శుభ కర్మకాండలతో సమానంగా భావించడం. నామము రెండు, నామాన్ని ఈ శాస్త్రాలటువంటి కర్మకాండం సమానం కాదు. కర్మకాండ అంటే ఏంటి? కోరికల కోసం భక్తి చే మనం యజ్ఞాలు చేయడం అనే దాన్ని కర్మకాండలు అంటాం. ఈ నామాన్ని, నామంలో అంత పవర్ లేదు, కర్మకాండం చేసి మనం చేసేటువంటి ఈ కార్యాలే గొప్పవి అనగా మనం అనుకున్నట్లయితే మనం ఖచ్చితంగా నామ అపరాధం చేస్తున్నాం. అంటే మన నామ యొక్క శక్తిని మనం కించపరుస్తున్నాం, మనం అపరాధం చేస్తున్నాం. సో ఎవరైనా సరే 1000 అశ్వమేధాలు యజ్ఞాలు చేశారనుకోండి, 1000 అశ్వమేధాలు యజ్ఞాలు చేసినా కూడా ఒక్కసారి హరే కృష్ణ మంత్రం అన్నప్పుడు సమానం కాదు. అశ్వమేధ యజ్ఞాలు చేసినాము, ఎందుకంటే అశ్వమేధ యజ్ఞాలు చేసే దేనికోసం? మన కోరికలు తీర్చుకోవడం కోసం. కానీ నామం ఎందుకు చేస్తున్నాం? కృష్ణుని చేరుకోవడం కోసం. కాబట్టి నామం ఏదైతే మనం కృష్ణుడి కోసం చేస్తున్నామో అది అత్యంత శక్తివంతమైంది, దివ్యమైంది. దాన్ని ఎటువంటి శాస్త్రాల్లో ఉన్నటువంటి ఎటువంటి కార్యాలకు కావచ్చు, లేకపోతే అక్కడ జరిగేటువంటి ఎట్లాంటి యజ్ఞాలకు కావచ్చు, భౌతిక సంబంధ భౌతిక కోరికలతో సంబంధించిన ఎటువంటి పూజా కార్యక్రమాలు, ఎటువంటి యజ్ఞాలు కావచ్చు, దేనికి సమానం కాదు. నామం అంత ఉన్నతమైంది అన్నమాట. కాబట్టి కేవలం భక్తిత సేవల హరే కృష్ణ మంత్రంతో నామ సంకీర్తనతో మనం హృదయాన్ని శుద్ధి చేసుకోవచ్చు, అంటే అనర్థాలను నివృత్తి చేసుకోవచ్చు, అలాగే మనం ప్రేమ కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే నేను వర్ణాశ్రమ ధర్మాలను సాధన మార్గాల ముందు నేను తీసుకుంటాను, ఆ తర్వాత నేను భక్తిత సేవలో నేను కృష్ణ చేరుకుంటాను, అనంత నివృత్తికి వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలా, కృష్ణుడి ప్రేమ కోసం మన భక్తులు అని కానీ ఎవరైనా కానీ అంటే వాళ్ళు భక్తి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసినట్లు అనమాట. భగవంతుడి యొక్క భక్తియుత సేవ అన్ని రకాల ఆటంకాలని, అది మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఏ విధంగా కర్మానుసారంగా కావచ్చు, ఎటువంటి ఆటంకాలైనా భక్తాన్ని అది తుంచి వేయాల్సింది అనమాట, నరికేస్తుంది అడ్డంకులన్నింటినీ. కాబట్టి ఏ ఒక్కరు కూడా మనకు కొద్ది కూడా డౌట్ రాకూడదు అన్నమాట. మనం కొంతమంది అనుకుంటుంటారు ఏమనంటే, ఒక మనం పోయి జాతకం చూపిస్తామా ఏం జరుగుతుందో, అసలు మనం హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ ఉంటాం, మనం సేవలు చేస్తూ ఉంటాం, హరికథ వింటూ ఉంటాం, కానీ ఎక్కడో ఏమంటే ఒకసారి టైం బాగా అసలు చూస్తే ఏది కలిసి రావట్లేదే, మనం పోయి జాతకం చూపించుకుందామా, జాతకం చూపించుకోగలిగితే ఆడ ఏదైనా సరే కొంచెం వాళ్ళు ఏదైనా చేయమంటే పలానా పలానా దోషం తగ్గించుకోవడానికి మనం పలానా దగ్గర పోయి పలానా మనం కళాశ్రీ పోదాం, కళాశ్రీ పోయి మనం అక్కడికి వెళ్ళి ఆ నవగ్రహ పూజ లేకపోతే ఇంకా సర్పదోషం ఏవో ఉన్నాయి వాటికి మనం పూజ చేసుకుందాం, ఆ దోషం పోద్ది కాబట్టి ఆ తర్వాత మళ్ళీ మనం భగవంతుడి సేవలో కృష్ణుడి సేవలో మనం ఇంకా మనం ఈ ఆటంకాలు కూడా లేకపోతే మనం ఇంకా బలంగా ఇంకా జోరుగా హుషారుగా మనం కృష్ణుడి సేవలో మనం పాల్గొనొచ్చు కదా అని అనుకున్నారు అనుకోండి ఎవరైనా. అంటే వాళ్ళు కృష్ణుడి యొక్క సామర్థ్యాన్ని, భక్తి యొక్క సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తున్నారు. అంటే దోషాలు పోగొట్టుకోవడానికి లేదా మన కర్మలు తొలగించుకోవడానికి మనకి వేరే దేవతల అవసరం ఉంది, అది కృష్ణుడు ఆ దోషాలు తీయలేకపోతున్నాడు, కృష్ణుడు ఆ కర్మలు తొలగించలేకపోతున్నాడు. కాబట్టి ప్రస్తుతానికి నేను జాతకం ప్రకారంగా పలానా దేవతల గుళ్ళకి వెళ్ళి నేను నవగ్రహ పూజ, ఇంకో పూజ చేసుకుంటాను, తద్వారా నా కర్మలో ఏదైనా ఆటంకాలు ఉంటే ఆ ఆటంకాలు నేను తగ్గించుకొని తర్వాత నేను కావాలంటే మళ్ళీ నేను భక్తిలోకి వస్తాను, నేను సేవలోకి వస్తాను అంటే మాత్రం మనం నామ అపరాధం చేస్తున్నాను. ఎందుకంటే మనం కృష్ణుని తక్కువ అంచనా వేస్తున్నాం. కృష్ణుడిని తక్కువ స్థానంలో పెడుతున్నాం. అంటే కృష్ణుడికి మన నామజపానికి మన కర్మలో లేక మనకు వచ్చేటువంటి ఆటంకాలు తొలగించే శక్తి లేదు. నేను సెపరేట్ గా దీన్ని దేవతల వాళ్ళు జ్యోతిషుడు చెప్పినట్టుగా ఆ దేవతలతో సంబంధించిన ఏదో యజ్ఞం చేయడం అలాంటి ఏదైనా ఇంకేదైనా కార్యం చేసి ఆ దోషాన్ని లేదా కర్మని తొలగించుకొని తర్వాత నేను వస్తానంటే మన భక్తి యొక్క సామర్థ్యాన్ని కొంచెం వేస్తుంది. అది నామాపరాధం. కాబట్టి భక్తిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే భక్తి వర్ణాశ్రమ కంటే వర్ణాశ్రమ ధర్మాల్లో సాధన మార్గాల కంటే కూడా భక్తియుత సేవలో మన పడే సాధన మార్గాలు చాలా శక్తివంతమైనవి. అసలు ఈ రెండింటి అసలు మనం పోల్చలేము. కానీ హృదయం శుద్ధి అయిన వాళ్ళు వాళ్ళు వర్ణాశ్రమ ధర్మాలు బాధ్యతలు కానీ ఏం పాటించాల్సిన అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్ గా ఇంకా కృష్ణుడు సేవలో నిమగ్నం అయ్యి కృష్ణుడు కోసం వాళ్ళ జీవితాన్ని అంకితం చేయొచ్చు. ఒకవేళ వాళ్ళ కుటుంబాలు ఉన్నా కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడినా కూడా, ఒకవేళ వాళ్ళు ఆ కుటుంబాన్ని చూసుకోలేకపోయినా కూడా ఇంకా వాళ్ళ కర్మలు అంటూ వాళ్ళకి చూసుకోలేదే, అంటే వాళ్ళకి ఆయన చేయాల్సిన బాధ్యత చేయలేదే అని ఒకవేళ ఎవరైనా అని దానివల్ల నీకు పాపం వస్తుంటే ఆ పాపం రాదు. ఎందుకంటే అతను ఆల్రెడీ తన స్వభావాలను అన్ని కడిగేసుకున్నాడు. కానీ బాధ్యత గల వైష్ణవులు దైవ భక్తులు హృదయ శుద్ధి అయినా కూడా వాళ్ళ కుటుంబాన్ని వదలరు. వాళ్ళ కుటుంబంలో ఉంటూనే బాధ్యత నిర్వర్తిస్తూనే వాళ్ళు వేరే వాళ్ళకి ఉదాహరణగా ఉంటారు. ఉదాహరణకి ప్రభుపాదులు వారు ఎప్పుడైతే ఆయన తన గురువుని మీట్ అయిన తర్వాత అతను క్రమక్రమంగా సాధన మార్గంలో అతను ఒకవైపు తన వృత్తి చేసుకుంటూనే తన ఫార్మసిటికల్ కంపెనీలో తన వృత్తి చేసుకుంటూనే భార్య బిడ్డల మధ్య ఉంటూనే తను ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నాడు. ఆల్రెడీ అప్పటికే ఆయన హృదయం శుద్ధి అయిపోయింది. మహానుభావుడు ఆయన కాబట్టి అప్పటికే ఆయన వదిలేసుకో ఉండొచ్చు, ఆయన కుటుంబాన్ని వదిలేసుకొని ఆయన డైరెక్ట్ గా ప్రచారంలోకి వెళ్ళి ఉండొచ్చు. కానీ వెళ్ళలేదన్నమాట ప్రభుపాదులు వారు. మాక్సిమం వీలైనంత వరకు ట్రై చేశాడు కుటుంబం కోసం డబ్బులు సంపాదించి తన పనికి వెళ్తూ ఎట్ ద సేమ్ టైం ఆయన గురువులకు కావాల్సినవి లేదా తన భక్తులకు కావాల్సిన అవసరాలు కూడా వాళ్ళకు కూడా ఏర్పాట్లు చేసుకుంటూ తన సాధన చేసుకుంటూనే ద సేమ్ టైం కుటుంబం. కానీ వాస్తవానికి అక్కడ ఆయన హృదయం ఎప్పుడో శుద్ధి అయిపోయింది. హృదయం శుద్ధి అయిన వాళ్ళ బాధ్యత నిర్వర్తించాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు నిర్వర్తిస్తారు. ఎందుకంటే 10 మందికి వాళ్ళు రోల్ మోడల్గా ఉండి ఏ విధంగా కుటుంబ బాధ్యతలు కూడా ఈ విధంగా నిర్వర్తించి మనం భక్తిలో మనం ఎదగాలి అని చూపించడానికి వాళ్ళ కుటుంబంలోనే ఉంటారు. సో ప్రభుపాద వారు అలా ఉంటూ కుటుంబంలో ఉంటూ చివరికి ఇంకా లాస్ట్ చిట్ట చివరిలో ఇంకా కుటుంబం సహకరించకపోయినప్పుడు ఇంకా ఇంత సమయం నేను ఇచ్చాను, ఇంత అవకాశం ఇచ్చాను, అయినా కూడా వీళ్ళు ఇంకా అర్థం చేసుకోలేదు కాబట్టి నేను చేయగలిగిన మొత్తం నేను చేశానని చెప్పి తర్వాత ఇంకా ఆఖరిలో ఇంకా ఆయన సన్యాసం తీసుకోవాల్సి వచ్చింది. కానీ అప్పుడు దాకా మాత్రం ఆయన చేయలేదు. ఇప్పుడు ఈ పాయింట్ ఏదో చెప్తున్నానంటే అర్జునుడు ఇక్కడ క్రమం ఇంకా హృదయం శుద్ధి కాలేదు, ఇంకా ఆసక్తులు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. ఆయన కూడా వెంటనే ఆయన అర్జునుడు ఏమనుకుంటున్నాడు, నాకు ఇప్పుడు ఏ ఆసక్తి లేదు, నాకు ఇప్పుడు ఏ కోరికలు లేవు, నాకు రాజ్యం పడలేదు, ఏం పడలేదు, నేను హాయిగా వెళ్ళి ధ్యానం చేసుకుంటాను అని అర్జునుడు అంటున్నాడు. కృష్ణుడు గమనించేశాడు, నీలో ఇంకా వాసనలు పోలేదు, ఇంట్లో క్షత్రియ వాసనలు ఉన్నాయి, ఇంకా నీలో యుద్ధం చేసే సామర్థ్యం ఉంది, ఇంకా నువ్వు క్షత్రియుడి పోస్ట్లోనే ఉన్నావు, పైగా నువ్వు యుద్ధ రంగంలో ఉన్నావు, నువ్వు డైరెక్ట్ ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు యుద్ధం చేయాలి, అయితే ఫలితాన్ని ఆశించకుండా నిష్కామకంగా నువ్వు యుద్ధం చేయాలి. కానీ అర్జునుడు ఏమంటున్నాడు, లేదు నాకేం అవసరం లేదు, నాకు ఇంకా ఎవరి మీద ఎటువంటి ఆసక్తి లేదు, నేను వెళ్ళి నేను ధ్యానం చేస్తాను, దానికి కృష్ణుడు ఏమంటాడంటే, అందుకని 3 అధ్యాయాలు కృష్ణుడు చెప్పాడు, 3 అధ్యాయాలు. ఒకవేళ నీకు ఒకవేళ నువ్వు నీ హృదయం శుద్ధి అయిందని నువ్వు అనుకోని ఉన్నా సరే, ప్రస్తుతానికి మాత్రం యుద్ధ రంగం వెళ్ళడానికి లేదు. ఎందుకంటే ఇది రైట్ టైం కాదు, నువ్వు యుద్ధ రంగం వదిలేవంటే మిగతా వాళ్ళు నీ హృదయం శుద్ధి అయింది కాబట్టి యుద్ధ రంగం నుంచి పోయావు కాబట్టి అతను చాలా గొప్పవాడు అని ఎవరు అనుకోరు. ఒక క్షత్రియుడు తన ధర్మాన్ని వదిలేసి పారిపోయాడు అని అనుకుంటాడు. అప్పుడు నువ్వు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తావు. అందుకనే కృష్ణుడు 3 అధ్యాయంలో జనక మహారాజు లాంటి వాళ్ళు కూడా వాళ్ళు శుద్ధ వాళ్ళ పూర్తిగా వాళ్ళ కంప్లీట్ గా వాళ్ళ హృదయం క్లియర్ అయ్యి వాళ్ళు భగవంతుడు రాగభక్తిలో ఉన్నారు, భగవంతుడిని నిరంతరం స్మరించుకుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేశారు, అలాంటి వాళ్ళంతా ఉండి వాళ్ళు రాజ్యంలోనే ఉండి ఏ విధంగా యజ్ఞాలు చేయాలి, ఎటువంటి పరిస్థితి యజ్ఞాలు చేయాలని చాలా మందికి ఒక రోల్ మోడల్ గా ఉంది, నేర్పించి వాళ్ళు వెళ్ళారు. కాబట్టి నీకు ఈరోజు ఒకరు నువ్వు నిజంగా నాకు హృదయం శుద్ధి అయిపోయింది ఒకరి నువ్వు కానీ అనుకుంది లేదు, నేను నాయన ఇంకా నేను విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నాకు ఏ ఆసక్తులు లేవు, నాకు ఏ ఆసక్తులు లేవు కాబట్టి నేను విడిచిపోయినా కూడా నాకేది ఇబ్బంది లేదు కానీ నువ్వు అట్లా అనుకుని నువ్వు కానీ పైకి బయటికి వెళ్ళినా కూడా ఇది సరైన సమయం కాదు. ఎందుకంటే సర్వసాధారణ వ్యక్తులు నిన్ను క్షత్రియుడిగా గుర్తించి యుద్ధ రంగంలో వచ్చావు కాబట్టి నీ నుంచి వాళ్ళ యుద్ధాన్ని వాళ్ళే కోరుకుంటున్నారు. కానీ ఈ సమయంలో కానీ బయటికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మిగతా వాళ్ళు నిన్ను ఆదర్శంగా తీసుకుని వాళ్ళు కూడా ధర్మ యుద్ధాలు చేయడం మానేస్తారు. ధర్మం కోసం ఎవరు నిలబడతారు వాళ్ళు అని చెప్పి అందుకే కృష్ణుడు ఎక్స్ప్లెయిన్, కృష్ణుడు వివరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ నీకు ఉదయం శుద్ధి అయి ఉన్నా కూడా ఈరోజు నువ్వు నిష్కామ కర్మయోగం ద్వారా నువ్వు నీ కర్మ యోగంలోనే నువ్వు ఉండాలి, నువ్వు వెంటనే జ్ఞాన మార్గంలో జ్ఞాన యోగానికి వెళ్ళడానికి లేదు అంట. యాక్చువల్గా అయితే శుద్ధం కాల అర్జునుడు అనుకుంటున్నాడు శుద్ధం అయిపోయింది అని, కానీ కృష్ణుడు తెలుసు అది ఇంత శుద్ధం కాలేదు కాబట్టి ఫలాపేక్ష లేకుండా యుద్ధం చేయి, అదే నీ హృదయం శుద్ధి చేస్తుంది, ఆ తర్వాత నువ్వు కావాలనుకుంటే నువ్వు కోరుకునే విధంగా నువ్వు వెళ్ళిపోవచ్చు అనేటువంటి సూచన చేయడానికి ప్రయత్నిస్తాడు కృష్ణుడు. కాబట్టి ఈవన్ చైతన్య మహాప్రభు కూడా రఘునాథ గోస్వామి నేను వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నాకు ఈ కుటుంబాలు వద్దు, నాకు ఈ బంధాలు వద్దు, నాకు ఏమొద్దు. యాక్చువల్గా చెప్పండి రఘునాథ గోస్వామికి ఆకర్షణ ఉంది కృష్ణుడి మీద, అంటే వెళ్ళి తీవ్రంగా నడపడ పోయి కృష్ణుడికి మాత్రమే సేవ చేయాలి. కానీ తల్లిదండ్రులు అందరూ పడిపోతున్నారు అన్నమాట. ఇక్కడ వాళ్ళు కోర్టులకు అధిపతి అనమాట ఆ తల్లిదండ్రులు, రఘునాథ గోస్వామి తల్లిదండ్రులు కోర్టులకు అధిపతి. ఎన్నోసార్లు ప్రయత్నించాడు అనమాట రఘునాథ గోస్వామి పారిపోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాడు. చివరికి వాళ్ళ తల్లిదండ్రులు చైతన్య మహాప్రభు చెప్తారు ఈ విధంగా చేస్తున్నారు. చైతన్య మహాప్రభు ఏమన్నాడంటే, నువ్వు కొంతకాలం ఇంటి దగ్గరే ఉండు కానీ నీ మనసులో భావం మాత్రం ఎప్పుడు కూడా కృష్ణుడి మీదే ఏకాగ్రత చేయి, నువ్వు కొంతకాలం ఇక్కడ ఉండాల్సిందే, కొంతకాలం నువ్వు చేయాల్సిందే ఇక్కడ. కానీ చైతన్య మహాప్రభు తెలుసు అతని హృదయంలో పూర్తిగా కృష్ణుడితో నిండిపోయిందని తెలుసు. అయినా కూడా చైతన్య మహాప్రభు ఉంది, లేదు ఇక్కడ ఉండు కానీ నీలో మాత్రం నీలో ఉన్నటువంటి ఆ కసి కృష్ణుడికి చేయాలన్నటువంటి లోపల ఆ దృక్పథం ఏదైతే ఉందో అది అట్లాగే ఉంచు, బయటకు మాత్రం నువ్వు వాళ్ళకి. ఎందుకంటే ఒకసారి ఆ విలేజ్ లో కావచ్చు లేకపోతే ఆ చుట్టుపక్కల కావచ్చు, ఒకసారి అది బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తాం. వీడన్నీ బాధ్యత వదిలేసి వెళ్ళిపోయాడు కాబట్టి చిన్న మహాప్రభు ఉందని చెప్పాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు అంటే, ఎక్కడైతే కట్టడి చేయాలని చెప్పేసి వాళ్ళు పెళ్లి చేశారు. కానీ రఘునాథ గోస్వామికి అసలు కంప్లీట్ గా ఏమాత్రం అసలు అటువంటి వాసన లేదా అటువంటి ఆసక్తి కానీ మ్యారేజ్ లో కానీ ఆ అమ్మాయి విషయంలో కానీ అసలు ఏమాత్రం లేదండి. అప్పుడు అయినా కూడా మరి పరిపాలన ప్రయత్నిస్తారు తల్లిదండ్రులు వాళ్ళ అమ్మ అంటుంది అనమాట వాళ్ళ ఫాదర్. పోయిపోయి మళ్ళీ మళ్ళీ పారిపోతున్నాండి, మళ్ళీ కట్టేద్దామండి కట్టేద్దామండి అంటే వాళ్ళ నాన్న అంటాడు. అతని డబ్బు ఆపలేకపోయింది, చదువు ఆపలేకపోయింది, ఆస్తులు ఆపలేకపోయినాయి. ఆ ఊళ్ళో పెద్ద జమీందారులు అన్నమాట వాళ్ళు. మన 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 పలుకుబడి ఆపలేకపోయింది. ఆఖరాకి పెళ్లి పెళ్లి చేసి భార్య ఎంతో అందంగా ఉంది, సౌందర్యంగా ఉంది, ఎంతో అనుకూలంగా ఉంది, ఆమె ఆపలేకపోయింది, ఇది మనం ఎత్త కట్టేస్తాం అన్నారు అంటారు తల్లిదండ్రులు. అంటే అతనిలో ఎప్పటి నుంచో కృష్ణుడి మీద, కానీ అయినా ఎప్పటి నుంచో కృష్ణుడి మీద, కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, కృష్ణుడికి జీవితం అంకితం చేయాలి అని అది ఆ భావన ఏర్పడింది. ఎందుకంటే రఘునాథ గోస్వామి చైతన్య మహాప్రభుకి సేవ చేసుకున్నాడు, వాళ్ళు వాళ్ళ ఊరికి వచ్చిన చైతన్య మహాప్రభు, కాబట్టి ఆయనలో ఆ భావాలు వచ్చింది. కానీ ఎక్కడ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చైతన్య మహాప్రభు తప్పు పడతారు, తప్పుపడే అవకాశం ఉంది, కాబట్టి చైతన్య మహాప్రభు వచ్చి రఘునాథ గోస్వామి అక్కడే ఉన్నాడు. అలాగే కృష్ణుడు కూడా అర్జునుడిని, దయచేసి నీలో ఆ భావాలు ఉన్నా కూడా నువ్వు ఏదో శుద్ధం అయిపోయావు, ఉద్యోగం శుద్ధం అయిపోయి ఒకవేళ ఉన్నా కూడా దయచేసి నువ్వు మాత్రం శుద్ధంగా ఉండడానికి లేవు, నువ్వు నిష్కామక ఈ కర్మయోగంలో పట్టవలసిందే, నువ్వు నీ యుద్ధాన్ని నిర్వర్తించాల్సింది. తద్వారా ఒకవేళ వాసనలు ఉంటే కూడా నీ ఉదయాన్ని శుద్ధి చేసుకోవచ్చు, తర్వాత క్రమంగా కొంతకాలం అయిన తర్వాత నువ్వు ఈ క్షత్రియ ధర్మాన్ని వదిలేసి నువ్వు శాశ్వతంగా వానప్రస్థానికి వెళ్ళి నువ్వు జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పడం. కాబట్టి వర్ణాశ్రమ ధర్మాలు స్థాయిలో ఉన్నామనుకోండి, అది పాటిస్తున్నట్లయితే మనం మొత్తానికైతే వర్ణాశ్రమ ధర్మం పాటించాలన్నా నవవిధ భక్తి పాటించాలన్నా సరే నిష్కామ కర్మయోగం కంపల్సరీ, నిష్కామకంగా మనం కర్మ చేయాలి, సేవ చేయాలి. అయితే వర్ణాశ్రమ ధర్మాల ద్వారా మనం ముక్తి పోవాలనుకుంటే మాత్రం మనం ధర్మశాస్త్రం పాటించాలి. మనం భక్తియుత సేవ ద్వారా మనం కానీ పోవాలనుకుంటే మనం భక్తి శాస్త్రాలను పాటించాలి. ధర్మశాస్త్రాల్లో వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా మనం బ్రాహ్మణ ధర్మం ఏంటి, క్షత్రియ ధర్మం ఏంటి, అట్లా అవన్నీ దాంట్లో వివరించి ఉంటాయన్నమాట. సో ఎవరి యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళు ఏ ధర్మాన్ని పాటించాలి, ఏ ధర్మాన్ని ఎలా వాళ్ళు అవలంబించాలి అనేది ధర్మశాస్త్రంలో ఉంటుంది. కాబట్టి వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ ముందుకెళ్లే వాళ్ళంతా కూడా ధర్మశాస్త్రాలు ఫాలో అవుతారు. కానీ మనకి ఇప్పుడు ఏ వర్ణం ఉంది, ఏ ఏ ఆశ్రమం ఉంది, మనకి ఏం లేదు. కాబట్టి కలియుగంలో ఉన్న మనలాంటి వాళ్ళు మనం ఏం చేయవచ్చు అంటే భక్తిత సేవకు కావాల్సినటువంటి సాధన మార్గాలు, అంటే అది ఏంటది, నేను చెప్పినట్టుగా భాగవత శ్రవణము, నామ సంకీర్తన, విగ్రహ సేవ, సాధు సంపద, ఆచార్యుడి యొక్క అడుగు జాడల మండలం, ఇలాంటి వాటితో భక్తి శాస్త్రాలు తీసుకోండి మనం ముందుకెళ్ళవచ్చు మనం. కాబట్టి నిష్కామకర్మయోగంలో మరి నిష్కామకర్మయోగం అంటే ఏమి ఆశించకుండా వాళ్ళు వాళ్ళు కర్మ చేస్తుంటారు, అంటే కార్యం నిర్వర్తిస్తారు, వాళ్ళు విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తుంటారు. వాళ్ళు భక్తి యోగంలో ప్రేరణ ఉంది, కృష్ణుడు ప్రేరణ. మరి నిష్కామకర్మ యోగంలో ఉండే వాళ్ళకి ఏంటి ప్రేరణ, ఎక్కడ చూస్తుంది ఆ ప్రేరణ వాళ్ళకి, ఏమి ఆశించకుండా వాళ్ళు ఎలా వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు అని అంటే ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే వాళ్ళు మళ్ళీ అలాంటి వ్యక్తుల సాంగత్యంతో చేయడం వల్లే అలాంటి ప్రేరణ వస్తుంది. నిష్కామ కర్మయోగంలో ఎవరైతే వాళ్ళ జీవితాలు గడుపుతున్నారో వాళ్ళ వాళ్ళ సాంగత్యంలో మనం వెళ్ళగలిగితే వాళ్ళకి కూడా అలాంటి ప్రేరణ వస్తుంది. అలాగే భక్తుల సేవలో ప్రేరణ మనకి ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే కృష్ణుడు రెండు కృష్ణ భక్తుల యొక్క సాంగత్యం, ఆ విధంగా వాడికి ప్రేరణ వస్తుంది. ఆ ప్రేరణతో ఆ సాంగత్యంలో మనం ఎదుగుతూ మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ మనం కృష్ణుని చేరుకోవచ్చు అన్నమాట. ఎస్, అందరూ ప్రారంభించేటప్పుడు అందరూ రాగద్వేషాలకు అనుగుణంగానే మనం మన ముందు మనం అందరం కూడా మన కార్యాలు నిర్వర్తిస్తాం, లేదా మన సేవలు చేస్తాం. నాకు ఇది ఇష్టం, ఈ సేవ అంటే ఇష్టం కాబట్టి నేను చేస్తాను, ఈ సేవ నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చెయ్యను, ప్రారంభంలో మనకి ఇష్టమైన సేవ చేస్తాం, క్రమక్రమంగా లేదా మనకి ఇష్టమైన సేవ మనం తీసుకోవాలి, పర్వాలేదు ప్రారంభ దశలో అయితే పర్వాలేదు, కానీ క్రమక్రమంగా మనం ఎదగలగాలను. ఏ విధంగా అంటే భక్తికి అనుకూలమైన ఏదైనా ఉంటే అవి స్వీకరించాలి, వ్యతిరేకమైన వంటి మనం వదిలేయాలి. అంటే భక్తికి అనుకూలమైనవన్నీ మనం స్వీకరించాలి, భక్తికి తను ఈ కార్యాలను భక్తికి దూరం చేస్తాయంటే వాటిని వదిలేయాలి. మొదట్లో నేమో నాకు ఇష్టమైన సేవ తీసుకున్నాను, నాకు కష్టమైనది వదిలేశాను. మొదట్లో నాకు ఇష్టమైనవి శాస్త్రాలు తప్పని చెప్పాయి, ముందర నాకు ఇష్టం లేనివి శాస్త్రాలు మంచివని చెప్పాయి. కానీ మొదట్లో ఏం చేశాను, శాస్త్రాలు నేను పట్టించుకోవాలి, నాకు ఏదనిపిస్తే అది చేశాను. మొదట్లో అలాగే ప్రారంభించాం, అందరూ అలాగే ప్రారంభిస్తాం కదా. కానీ ఎదిగిపోయి ఎట్టుకుంది ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి మనం అంటే ఎట్లా వెళ్ళాలి అని అంటే, ఈ కార్యాల భక్తికి అనుకూలము, మన కృష్ణుడికి ఇంకా తృప్తి తెస్తాయి అనుకున్నప్పుడు, మనకి ఇష్టం లేకపోయినా ఆ యొక్క సేవలు కావచ్చు లేదా ఆ కార్యాలు మనం చేస్తే మన కృష్ణుడి దగ్గర ఉన్నాం. అలాగే శాస్త్రాల్లో ఇది కృష్ణుడు దూరం చేస్తాయని చెప్పున్నాయి, ఈ కార్యాలు పలానా పలానా సేవలు కృష్ణుడికి మనం కృష్ణుడికి వ్యతిరేకం ఇవి కృష్ణుడికి మనం దూరం చేస్తాయని శాస్త్రాల్లో ఉంటాయి. కానీ అవి నాకు చాలా ఇష్టం అవి, కానీ నాకు ఇష్టమైనప్పుడు కూడా అవి పక్కన పెట్టి శాస్త్రాలు తప్పు అని చెప్పినాయి కాబట్టి వాటిని వదిలేయాలి. సో మొదట్లో అనుకూలంగా మన ఇష్ట ప్రకారం నడుచుకున్నప్పటికి కూడా వచ్చిన, కానీ క్రమంగా భక్తుల సాంగత్యంలో శాస్త్రాలు మనం వింటూ ప్రేరణ తీసుకుంటూ మనకి భక్తులు ఏం చెప్తే లేదా అక్కడున్న ఆచార్యుడు లేదా గురువు ఏం చెప్తే లేదా శాస్త్రం చెప్తే మనకు నచ్చకపోయినా శాస్త్రాలు చేయమంటే భక్తికి ఇది అనుకూలం అనుకుంటే అవి చేయాలి. ఇవి భక్తికి వ్యతిరేకం అని చెప్పారనుకోండి, భక్తికి ఇది వ్యతిరేకం అని, భక్తులు ఎదగడానికి ఇవి వ్యతిరేకం అని కానీ కొన్ని కార్యాలు కానీ కొన్ని సేవలు కానీ చెప్తే మనకి ఇష్టమైనా సరే వాటిని వదిలేయాలి. కాబట్టి క్రమంగా మనలో పరివర్తన ఎదుగుదల, మనం క్రమక్రమ కృష్ణుడికి కృష్ణుడిని దృష్టిలో పెట్టుకొని కృష్ణుడిని సెంటర్ చేసుకొని మనము చేయాలన్నమాట. సో చివరిగా ఇక్కడ కర్మయోగంలో ఉండేవాళ్ళు ఏమనుకుంటారంటే, వర్ణాశ్రమ ధర్మములు దేవుడి దయ కంటే గొప్పవి అనుకుంటారు. నాకు దేవుడి అనుగ్రహం నాకేం అవసరం లేదు, వర్ణాశ్రమ ధర్మం పాటిస్తే చాలు, వర్ణాశ్రమ ధర్మంలో నేను చేసేటువంటి నా సేవల్లో లేదా నా సాధన చాలు నేను కృష్ణుని చేరుకుంటాను అనే ఇదిలో ఉంటాను అన్నమాట, ఆ భావంలో ఉంటాను. అలాగే కర్మ మిశ్ర భక్తిలో అంటే భక్తి చేస్తున్నారు కానీ దాంట్లో కొన్ని కోరికలు ఉన్నాయి వాళ్ళకి, దీని ఏమంటే కర్మ మిశ్ర భక్తి అంటారు. అంటే వాళ్ళ మిశ్రమం ఉంది, పూర్తి భక్తి లేదు అట్లాంటి పూర్తి కర్మయోగంలో లేదు, ఈ రెండింటిలోనే. ఇలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే వర్ణాశ్రమ ధర్మంలో అయినా కూడా దేవుడి దయ రెండు ఒకటే అనుకుంటారు. వర్ణాశ్రమ ధర్మంలో అయినా దేవుడి దయ రెండు ఒకటే అనుకుంటారు. కానీ శుద్ధ భక్తి సేవలో ఉండేవాళ్ళు, భక్తి యోగంలో ఉండేవాళ్ళు మాత్రం నాకు దేవుడి దయ ఎక్కువ కావాలి, ఈ మన సొంత కర్మలు లేదా మన సొంత కార్యాలు మనం చేస్తాము, మన విధు ధర్మ నిర్వర్తిస్తాము, కానీ నేను ఎక్కువ దేవుడి దయ మీద ఆధారపడతాను. సో భక్తిలో ఉండేవాళ్ళు విధు ధర్మాలు నిర్వర్తిస్తారు కానీ విధు ధర్మాలు గొప్పవనుకోరు, నాకు దేవుడి దయ ఇవన్నీ నివర్తించినప్పటికీ కూడా నాకు దేవుడి దయ ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా నేను ఎదుగుతాను అని దేవుడి దయ మీద ఎక్కువ ఆధారపడతాను. సో కర్మయోగంలో ఉండే వాళ్ళకు మాత్రం దేవుడి దయ కంటే కూడా వాళ్ళు చేసే కార్యాల మీద వాళ్ళ నమ్మకం ఎక్కువ, దాంతో వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు అని అనుకుంటారు. కర్మమిశ్ర భక్తిలో ఉండే వాళ్ళు ఏది పాటించినా ఒకటేనే అని ఆ స్థాయిలో వెళ్ళిపోతారు వాళ్ళు. ఇది చేస్తుంది దేవుడి దయ అవసరం, ఇది చేస్తుంది ఇది వర్ణాశ్రమ ధర్మలైనా మనల్ని మోక్షం తీసుకెళ్తుంది, దేవుడి దయ నా మోక్షం తీసుకెళ్తుంది. కానీ ఈ రెండింటిని సమానంగా చూస్తారు. కానీ భక్తి యుద్ధ సేవలో ఉండే వాళ్ళు మాత్రమే నేను ధర్మాలు ఎన్ని పాటించినా, నేను ఎన్ని సాధనలు చేసినా కూడా దేవుడి దయ లేకపోతే మనం ప్రగతి సాధించలేమని దేవుడి మీద ఎక్కువ ఆధారపడతాం. కాబట్టి కర్మయోగంలో ఉండే వాళ్ళకి కృష్ణుడు పతి అని తెలుసు. కృష్ణుడిని వాళ్ళు సాధన మార్గం కింద వాడుకుంటారు. బట్ భక్తి యోగంలో ఉండే వాళ్ళకి కృష్ణుడే పతి, కృష్ణుడే గతి. అంటే చేసేటప్పుడు కృష్ణుడి దయ కావాలి, చివరికి కృష్ణుడే చేరుకోవాలి. భక్తి యోగంలో ఉండే వాళ్ళు కృష్ణుడే సాధన మార్గం, కృష్ణుడే గమ్యం. కానీ కర్మయోగంలో ఉండేవాళ్ళు కృష్ణుడి యొక్క నామాన్ని వాడుకుంటారు, కానీ వాళ్ళ గమ్యం వేరుగా అయిపోతుంది. వాళ్ళ నిరాకారం అయిపోయచ్చు, లేకపోతే వాళ్ళు ఏదైనా శూన్యం అనుకోవచ్చు, ఏదైనా. కానీ వాళ్ళకి కృష్ణుడిని వాడుకుంటారు. వాళ్ళకి కృష్ణుడి పత్యం తెలుసు, కృష్ణుడు పత్యం తెలుసు. కానీ కృష్ణుడిని వాళ్ళు వాళ్ళ కార్యం సాధించుకోవడం కోసం కృష్ణుడిని వాడుకుంటారు. కానీ భక్తి యోగంలో ఉండేవాళ్ళు కృష్ణుడే సాధన చేయాలి, కృష్ణుడి వల్లనే సాధన చేయగలుగుతాం. అలాగే ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, కృష్ణుడి దగ్గరికే వెళ్ళాలి. అంటే భక్తి యోగంలో కృష్ణుడిని దాటి కృష్ణుడికి మించి కృష్ణుడు ఎప్పుడు కృష్ణుడు లోపలే ఉంటాడు. కృష్ణుడికి దాటి ఏమి ఆలోచించదు, కృష్ణుడికి మించి ఏది ఆలోచించదు. ప్రతిదీ కృష్ణుడు ఆధీనంలోనే ఉంది, కృష్ణుడు దయ మీద ఉంది, ఇదంతా కూడా అనేటువంటి పూర్తి నమ్మకంతో ఉంటాం. సో కాబట్టి భక్తి యోగంలో ఉండే వాళ్ళకి, జనరల్గా భక్తి మార్గంలో ఉండే వాళ్ళకి, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, కానీ నమ్మకం కృష్ణుడు దయ మీద ఎక్కువ పెట్టుకుంటారు. మిగతా మార్గాల్లో జ్ఞానం కావచ్చు, కర్మయోగం కావచ్చు, లేదా అష్టయోగం కావచ్చు, వాళ్ళు ఎక్కువ వాళ్ళ సాధన మీద ఎక్కువ వాళ్ళకి నమ్మకం ఎక్కువ. దేవుడు దయని తక్కువ నమ్ముతారు. కానీ అసాధారణమైనటువంటి కార్యాలు చేయాలంటే, అసాధారణమైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలంటే మనకి దేవుడి దగ్గర నుంచి అసాధారణ శక్తి కావాలి, మన సొంతంగా మన వల్ల కాదు. అందుకనే భక్తులు ఎప్పుడు కూడా భగవంతుడికి సరెండర్ అవుతారు కాబట్టి, భగవంతుని శరణు వేడతారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు పతనం కాదు, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ స్థితి నుంచి వాళ్ళ స్థాయి నుంచి వాళ్ళు ఎప్పుడు దిగజారిపోలేదు. కానీ మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. ఉదాహరణలు అష్టాంగ యోగంలో నిష్ణాతులు కూడా వాళ్ళు పతనమైన సందర్భాలు ఉన్నాయి. జ్ఞాన మార్గంలో ఎంతో స్థాయికి కూడా పతనమైన వాళ్ళు ఉన్నారు. తపస్సులు చేసి ఎన్నెన్నో ఘోరమైనటువంటి వాళ్ళు యజ్ఞాలు చేసి ఎంతట్లో ఉన్న వాళ్ళు కూడా పతనమైపోయారు. కానీ భక్తిలో ఉండే వాళ్ళు మాత్రం ఎప్పుడూ పతనం కాదు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళు కృష్ణుడు దయ మీద ఆధారపడ్డారు. వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం కంటే కూడా, వాళ్ళ సాధన మీద కంటే వాళ్ళ నమ్మకం కంటే కూడా వాళ్ళకి కృష్ణుడి మీద నమ్మకం ఎక్కువ. కాబట్టి మనం కానీ గమనించినట్లయితే ఈ అధ్యాయాలు కూడా భగవద్గీత అక్షలు చెప్పాలంటే ఇక్కడ అధ్యాయాలు అక్షలు లేవు భగవద్గీతలు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటో అధ్యాయం అంటే ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఎప్పుడు కూడా నేను ఇప్పుడు 43 శ్లోకాలు చెప్పాను కాబట్టి మొదటి అధ్యాయం అయిపోయింది, నేను 2 అధ్యాయం స్టార్ట్ చేయబోతున్నాను కృష్ణ అర్జున అని ఎప్పుడు చెప్పాలా, లేదా 2 అధ్యాయం అయిపోయింది 3 అధ్యాయంలోకి వస్తుందని చెప్పాలా. ఇది ఒక నిరంతర చర్చ అన్నమాట. ఇది ఒక నిరంతర చర్చ. 18 అధ్యాయం అనేది అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణుడు సమాధానం చెప్తున్నాడు, అర్జునుడు మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు, కృష్ణుడు సమాధానం చెప్తున్నాడు. ఇలాగ వెళ్ళింది మొత్తం. అయితే అధ్యాయంగా విభజించింది మాత్రం వ్యాసుడు విభజించింది. ఎందుకంటే కొన్ని థీమ్స్ అక్కడ వచ్చాయన్నమాట, కొన్ని కాన్సెప్ట్స్ వచ్చాయి కాబట్టి ఆ కాన్సెప్ట్ అనుగుణంగా అక్కడ అధ్యాయంగా విభజించబడ్డాయే. కానీ అసలు భగవద్గీత అసలు వజ్రమంది జరిగినటువంటి చర్చలు, కృష్ణుడికి అర్జునుడికి మధ్య చర్చలో మాత్రం ఎక్కడ కూడా అధ్యాయ ప్రస్తావన అసలు లేదు. అది కేవలం ఇద్దరు సంభాషించుకుంటున్నారు, ఒకరు అడుగుతున్నారు, ఒకరు దాన్ని సమాధానం చెప్తున్నారు. అది ఒక నిరంతర చర్చలా జరిగిందంటే. కానీ వ్యాసుడు మన కోసం దాంట్లో ఆయన కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ని తీసుకొని దాని ఆయన ఈ అధ్యాయంగా వర్ణించారు. అందుకనే కరణ్ గా ఇప్పుడు మూడో అధ్యాయంలో చెప్పాడు కాబట్టి నీకు గుర్తులేదు అర్జున, నేను మూడో అధ్యాయంలో చెప్పాను ఇదంతా కూడా. అయితే ఆల్రెడీ నేను నాలుగు అధ్యాయాల జ్ఞానం గురించి చెప్పాను. అంటే ఎప్పుడు కూడా కృష్ణుడు ఆల్రెడీ నీకు అధ్యాయం చెప్పేసి కదా, మరి కొత్త అడుగు కడుతున్నావు అట్లా ఎక్కడ లేదు, అది ఒక చర్చ లాగా పోతా ఉంది. సో ఆ విధంగా అర్జునుడు ఈ ప్రశ్న, నేను జ్ఞాన యోగంలో ఉండడం వేళ లేకపోతే అష్టాంగ యోగంలో ఉండడం సారీ కర్మ యోగంలో ఉండడం వేళ అని ఈ ప్రశ్న వేశాడు అమ్మ. సో రేపు క్లాస్ లో ఈ ఏ సమాధానం చెప్తాడు అర్జునుడు, సారీ కృష్ణుడు ఏ సమాధానం చెప్తున్నాడు అది మళ్ళీ మనం మూడో అధ్యాయంలో ఏం చెప్పాడు, ఐదో అధ్యాయంలో ఇప్పుడు ఏం చెప్పాడు సమాధానం. మూడో అధ్యాయులు చెప్పిన దానికి ఐదో అధ్యాయులు చెప్పిన దానికి ఎక్కడ చిన్న తేడా ఉంది, కొద్దిగా కొద్దిగా మార్పు ఉంది. ఎందుకంటే అర్జునుడు కూడా ఎదిగాడు అనమాట. ఇంకా నాలుగు అధ్యాయుల జ్ఞానం వచ్చింది కదా, జ్ఞానంలో అతనిలోకి ఎక్కింది కాబట్టి ఆ ప్రశ్నలో కొద్దిగా పరిపక్వత ఉంది కొద్దిగా. అంటే కొద్దిగా క్లారిటీ కోసం ఇంకొకసారి మళ్ళీ అడుగుతున్నాడు అనమాట. కానీ మూడో అధ్యాయుల కృష్ణుడు చెప్పిన సమాధానానికి ఐదో అధ్యాయుల కృష్ణుడు చెప్పిన సమాధానానికి చిన్న తేడా ఉంది, అది రేపు క్లాస్ లో చూద్దాము. సో ఇక్కడతో సెషన్ ముగిస్తున్నాం. ఇక్కడ గురు శ్రీల ప్రభుపాకి జయ్, అనంత కోటి వైష్ణవునికి విధర్మ హరినామ సంకీర్తనకి జయ, ఇతర గౌర ప్రేమానందే హరి హరి బో. సో ఈరోజు నేను